गुरुर्देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ನಿನ್ನ ಸೂರ್ಯವಿದ್ಯ, ಚಂದ್ರವಿದ್ಯ, ಅಗ್ನಿವಿದ್ಯ ಗುರಿಂಚಿ ತಿಳಿಸ್ಕುಂದಾಂ ಮನು. ముఖ్యంగా ఈ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే, కొన్ని వేల మానవ జన్మలు ఎత్తు ఉంటాం మనం. అనేక రకాలైనటువంటి బంధుత్వాలతో మనం జీవించాం. ప్రతి జన్మలోనూ మనకి ఇవే బాధలు, కొత్త బాధలు ఏమి ఉండవు మనకి. ఉంటే ఆరోగ్యం గురించి బాధ ఉంటుంది, లేకపోతే పిల్లల గురించి బాధ ఉంటుంది, లేకపోతే ఆర్థికమైనటువంటి బాధ ఉంటుంది. ఈ బాధలు ప్రతి వాడికి వాడి స్థాయిలో ఉంటాయి. ప్రతి జీవితంలో కూడా రాజాధిరాజుల దగ్గర నుంచి చెట్టు కింద అడుక్కునేవాడి వరకు ఒకటే ప్రాబ్లము. కొంతమందైనా సాహసం చూపించి ఈ 1.5 సంవత్సరాలు మేము మా గురించి ఆలోచించము, మా బాధల గురించి ఆలోచించము, అవి తప్ప ఇది కాకపోతే ఇంకోటి ఉంటుంది, ఇంకోటి కాకపోతే ఇంకోటి ఉంటుంది. లేనిది ఆవిడికి బాధలు. 24 కోట్ల సంవత్సరాల తర్వాత లభించేటటువంటి ఈ అరుదైన అవకాశాన్ని కూడా పోగొట్టుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. నాకు కావలసిన వాళ్ళ గురించి నేను వెతుక్కుంటున్నాను. చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను మీ బాధలు నాకు అనవసరం, మీ బాధలకి అంతు లేదు. ఈ బాధ కాకపోతే ఇంకో బాధ వస్తుంది, ఏమీ బాధ లేకపోతే నాకేమీ బాధ లేదనే బాధ పట్టుకుని వస్తారు. మీకు తెలియదేమో, మా ఇదివరకు కాలేజీ ప్రిన్సిపాల్ అనేవాడు, ప్రాబ్లం లేకపోతే నన్ను నిద్ర పట్టదు రామకృష్ణ అనేవాడు. ఎందుకు సార్ మీరు అనవసరంగా ఫలానా వాళ్ళని తిరుగుతారు, ఎందుకు సార్ మీరు వాళ్ళ జోలికి వెళ్తారంటే, వెళ్ళకపోతే ఎట్టాయా, మరి ప్రాబ్లం ఉండాలి కదా రాత్రి నిద్రపోవాలంటే. చేపలు అమ్ముకునేవాళ్ళు రోజు సముద్ర పొడ్డున చేపలు పట్టుకుని రాజప్రసాదం పక్కనున్నటువంటి రాజమార్గం నుంచి మార్కెట్కి వెళ్ళి అమ్ముకుంటూ ఉండేవారు. ఒకరోజు తుఫాను వచ్చింది. రాజప్రసాదం దగ్గర కోట గోడల దగ్గర ఉన్నప్పుడు కాపలావాడు దయ తలిచేవాడని, మీరు వర్షంలో తుడుస్తారండి, పక్కన దాచుకోండి లోపల, రాజ ఉద్యానవనం ఉంది అక్కడ, కాస్త పొదరిళ్ళు అవి ఉన్నాయి, చిన్న చిన్న అవుట్ హౌసెస్ లా కట్టి ఉన్నాయి, అక్కడ పడుకోండి మీరు ఇవాళకి అన్నాడు. పాపం వాళ్ళ నిద్ర రాలే. వాళ్ళ లీడర్, ఏరరా మీకు ఎవరికైనా నిద్ర పట్టిందా అని అడిగాడు. లేదు, మాకు ఎవరికి నిద్ర పట్టలేదు అన్నాడు చేపలు అమ్ముకునేవాళ్ళు. నాకు నిద్ర పట్టడం లేదన్నాడు లీడరు. మరి ఏం చేద్దాం దొరా అన్నారు. ఏం లేదు, పక్కనే కొలనుంది కదా, మన తట్టల మీద నీళ్లు చల్లుకుని ఆ తట్టను మనం ముక్కు దగ్గర పెట్టుకుంటే మనకు నిద్రపడుతుందన్నారు. ఇందుచేత చేపల కంపు అలవాటైపోయింది, సువాసనలు నచ్చవు, నిద్రపట్టదు. మన పరిస్థితి అది. నేను చాలా స్పష్టంగా ఏ విధమైనటువంటి మాటలలో తేడా తీసుకురాకుండా చెప్తున్నాను. నాకు ఈ 1.5 సంవత్సరాలు ఎవరు ఎక్కడున్నారో అక్కడే ఉంటూ వాళ్ళ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తిస్తూ నాకు చాలా ఉత్తరాలు వస్తూ ఉంటాయి. మాస్టరు, మీరు చెప్పేదేంటి, మా వాళ్ళు చేస్తోంది ఏంటి అని. నేను చాలా ఆనందిస్తున్నాను, నేను ఇది చెప్తున్నానో నాకు తెలియదే అని. వాళ్ళ ఆచరణ కానీ, వాళ్ళ బాహ్య జీవితంలో జరుపుతున్నటువంటి జీవిత విధానం కానీ నేను అలా చెప్పినట్టు నాకు గుర్తులేదు. కానీ నాకు వచ్చే ఉత్తరాలు మాత్రం నాకేం చెప్తున్నాయంటే వాళ్ళ ప్రవర్తన అలా ఉంది అని. నా మాటలు విన్న వాళ్ళు బాహ్య జగత్తులో చేస్తున్నటువంటి ప్రవర్తన ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఓహో నా మాటలకి ఇలాంటి అర్థాలు కూడా ఉంటాయా, అసలు అదే అర్థం కరెక్టేమో, నేను మారిపోతే బాగుంటుందేమో చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ నేను మారను, ప్రశ్నే లేదు. ఐ విల్ నాట్ చేంజ్. మీరు మారితే నాతో పాటు తీసుకుపోతా. కండిషన్ చెప్పాను నేను మిమ్మల్ని, మీరు ఎక్కడున్నారో అక్కడున్నటువంటి పరిస్థితుల్ని వదలాల్సిన పని లేదు. నెంబర్ 1, ఇక్కడ ఏ విధమైనటువంటి లోటు వచ్చినా నేను సహించను. మీరు ఎక్కడున్నారో అక్కడ బీ నార్మల్, డోంట్ బీ అబ్నార్మల్. ఆధ్యాత్మిక జగత్తులో నిన్న 3 విద్యల గురించి మాట్లాడుకున్నాం మనం, సూర్య విద్య, చంద్ర విద్య, అగ్ని విద్య. ఈ 3 విద్యలు మీ శ్వాసే అని కూడా చెప్పాను నేను నిన్న. మీరు ఎక్కడుంటే శ్వాస పీల్చుకోకుండా ఉంటారో నాకు చెప్పండి. బాత్రూంలోనా, స్నానం చేస్తున్నప్పుడా, భోంచేస్తున్నప్పుడా, సినిమా చూస్తున్నప్పుడా, చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడా, నచ్చని చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడా, నచ్చిన చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడా మీరు శ్వాస పీల్చుకోకుండా ఎప్పుడు ఉంటారు? మీరు శ్వాస పీల్చుకోకుండా ఉన్న రోజు మీరు కనీసం ఇంట్లో ఉండనివ్వబడరు, తోసి పారేస్తారు బయటకి. అంచేత శ్వాసే ఆ 3 విద్యలు అని మీకు చెప్పినప్పుడు, రాజవిద్య, రాజగుహ్య యోగంలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి 3 విద్య అని మీరు చెప్పినప్పుడు, మీరు ఏం చేస్తున్నారు అన్నది అనవసరం కదా. మీరు జపం చేస్తున్నారా, తపస్సు చేస్తున్నారా, ప్రాణాయామం చేస్తున్నారా, యజ్ఞాలు చేస్తున్నారా, అదంతా అనవసరం. వీలుంటే ఇక్కడికి వస్తారు, వీలుంటే ఇంట్లో జపం చేసుకుంటారు, వీలుంటే ఇంట్లో జపం చేసుకోరు. ఇవాళ ది స్పీచ్ అద్భుతం మాస్టర్, ఈ రికార్డు అందరికీ పంపిస్తాం మేము. వీలు పట్టం లేదు అంచేత జపం మానేసాం, చాలా సంతోషం. వీలుంటే అంటే అర్థం ఏంటి అంటే, మీరు ఎంత ప్రయత్నించినా, తల్లకిందురుగా తపస్సు చేసినా సాధనలు చేసుకోవటానికి వీలు లేని రోజులలో సాధన మానే ఉంటున్నాను నేను. అంతే తప్ప టీవీలో ఏదో మంచి సినిమా వస్తుంది కదా సాధన ఎక్కొట్టేద్దాం, ఆ ఉద్దేశంతో నేను చెప్పటంలే. జాగ్రత్త, నేను చాలా స్పీడ్గా సెప్టెంబర్ నుంచి మొదలెట్టబోతున్నానని చెప్పాను నేను. ఆ స్పీడ్ మీరు తట్టుకోవాలి అంటే మీ బాహ్య జీవితంలో ఒడిదుడుకులు ఏమాత్రము రాకూడదు. ఫస్ట్ కండిషన్ చెప్పండి అందరికీ. ఇక్కడ విన్నవాళ్ళు బయట వాళ్ళకి ఏం చెప్తున్నట్టు నాకేం అనిపించటం లే. చెప్పకపోతే నష్టపోయేది మీరిద్దరు. అంటే మీకు అర్థం కాదు నేనేం చెప్తున్నా. ఒకరోజు రాలేదనుకోండి, ఇక్కడ సెషన్స్కి రాలేకపోయారనుకోండి, వరుసగా 20 రోజులు రాలేకపోయారనుకోండి, ఇక్కడ ఏం చెప్పబడుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా మీకు? నా స్టూడెంట్స్తో చెప్తూ ఉంటాను నేను, మాస్టారు 10 రోజులైంది మేము రాలేదు కాలేజీకి, ఏదో కారణం చెప్తారు వాళ్ళు. మరి కాలేజీలో ఏమైందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఎంత సిలబస్ కవర్ అయింది, ఎన్ని పాఠాలు చెప్పబడ్డాయి? ఇక్కడ కూడా మీరు అది చేసుకోవాలి. కానీ అది చేసుకున్నటువంటి వాళ్ళు దయచేసి నేను చెప్పనివే నేను చెప్పినట్టు మాత్రం ప్రచారంలోకి తీసుకురాకండి. నా అదృష్టం బాగుండి, అన్నీ టేప్ అవుతున్నాయి. నేనేం చెప్పానో అది టేప్లోనే ఉంటుంది కదా. మరీ నా గొంతుకు మార్చేసి మీరు నాలాగే మాట్లాడేసి మీ ఇష్టం వచ్చింది టేప్ చేసేసి నేనే చెప్పాను అనకుండా ఉంటే, ఇంటిలో ఇష్టం లేని వాళ్ళకి మీరు సాధన చేస్తున్నారు అని తెలియాల్సిన పనే ఉందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. మీరు పోజు కొట్టడానికి తప్ప, మీరు చాలా గొప్ప వ్యక్తులు అని సమాజంలో పోజు కొట్టడానికి తప్ప. నేను చాలామందిని చూస్తాను, 10 మంది ఉన్నప్పుడు వాడు కళ్ళు మూసి కూర్చుంటారు, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు కళ్ళు మూసుకున్నా వాళ్ళ మనసుకు స్థిరపడటం లేదని నాతో చెప్తూ ఉంటారు. పోజులు కొట్టబాకండి. ఈ లాస్ట్ 1 మంత్, 1 ఇయర్, ఈ ఫ్యూ ఇయర్స్, ఫ్యూ మంత్స్ టు బి ఎగ్జాక్ట్, 18 మంత్స్, నటనొద్దు. మీకు ఇష్టం ఉంటే చేయండి, ఇష్టం లేకపోతే ఎవడు బలవంతం పెట్టాడు మిమ్మల్ని? ఎవడుతో పెట్టింది బలవంతం మిమ్మల్ని? ఎందుకంటే నేను చెప్తున్నాను అంటే, ఆ వచ్చిన ఉత్తరాలు చూస్తే నాకు చాలా బాధేస్తుంది. బాధ్యతారాహిత్యము ఆధ్యాత్మికత కాదు. బాధ్యత ఉంటే బాధ్యత నిర్వర్తించాక మాత్రమే భగవంతుడు. పాండురంగుడు మహత్యం చూశారు కదా, పాండురంగ మహత్యన తల్లిదండ్రులకే కాళ్ళు పడుతూ ఉంటాడు. పెద్ద బాస్ వచ్చాడు, ఏం చేశాడు, బయట నుంచి అన్నాడు, ఓ ఇటుక ముక్క విసిరేశాడు. భగవంతుడు కాదు ముఖ్యం, మీ బాధ్యత ముఖ్యం. ఆ బాధ్యత విస్మరించినటువంటి వ్యక్తులు ఆధ్యాత్మికతకి పనికిరారు. ఎందుకో అర్థం చేసుకోండి మీరు, కారణం ఏంటో అది. అది అర్థం చేసుకుంటే మీ బాధ్యతలే మీకు సాధన అవుతాయి. మీ బాధ్యతలే మీకు ఆధ్యాత్మిక జగత్తులో పైకెక్కటానికి మెట్లవుతాయి. ఇంచేత బాధ్యతలు మీరు నిర్మించుకున్నవి కాదు. బాధ్యతలు ప్రకృతి మీ అనేక జన్మల కర్మ సంబంధాన్ని బ్యాలెన్స్ చేసి, ఈ జన్మలో మీరు ఈ విధమైనటువంటి కార్యకారణ సంబంధం ఉంది కనుక ఈ బాధ్యతలు మీ నెత్తి మీద పడ్డాయి. అనారోగ్యవంతమైనటువంటి పిల్లవాళ్ళు కావచ్చు, విసిగించే అత్తగారు కావచ్చు, ఏడిపించే ఆడబడుచు కావచ్చు, నెత్తి మీద పెట్టుకునేటటువంటి భర్త కావచ్చు, పాజిటివ్ నెగిటివ్ ఏదైనా కావచ్చు. ముందు మీరు దాన్ని స్వీకరించటం నేర్చుకోండి, అది నేను చెప్పేది. మీరు దాన్ని స్వీకరించలేకపోతే ఆధ్యాత్మిక జగత్తుకి మీరు పనికిరారు. ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్, దాని నుంచి పారిపోవటానికి మీరు ప్రయత్నించకండి. మొన్న కాలేజీలో కూర్చుని ఉన్నాను నేను, మా ప్రిన్సిపాల్ కబురు చేశారు, ఒంగోలు నుంచి ఎవరు మిమ్మల్ని కలవటానికి వచ్చారు, ఈ మధ్య నేను మా డిపార్ట్మెంట్లో ఉండటం లేదు, ఇంకో డిపార్ట్మెంట్లో పోయి కూర్చుంటున్నాను. సరే, ఆయన వచ్చాడు. గత 4 ఏళ్ళుగా నా భార్యకి నాకు పట్టం లేదు కనుక, భార్య అల్లుడి దగ్గర ఉంది, నాకు తెలియదు కరెక్ట్గా ఏం చెప్పాడు, పిల్లలు నన్ను రానివ్వటం లేదు ఇంట్లోకి మాస్టారు, కాకువాయిలో మీరు ఏదో ఆశ్రమం పెట్టారట, ఇంకా జీవితాంతం నేను అక్కడే ఉంటాను. నేను చాలా ఆనందించాను. ఇంచంటే ఆయన చూశాను నేను, నడుము వంగిపోయింది. వికరించడానికి నేను చెప్పటం లేదు వృద్ధాప్యాన్ని, కళ్ళు కనిపించటం లేదు, మాట వణుకుతోంది. ఆశ్రమంలో సేవ చేస్తాడు ఆయన. ఇంట్లో భార్యకి చేయలేకపోయాడు, ఇంట్లో పిల్లలకి చేయలేకపోయాడు, పిల్లలు ఎవరికి ఆయన సేవ అక్కర్లేదు, ఆయన సేవ మాత్రం మన కాకువాయ ఆశ్రమానికి కావాలి. నన్నే రానివ్వటం లేదయ్యా వాళ్ళు, నిన్నేం రానిస్తారన్నాను. అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. యోగ విద్య మీరనుకున్నట్టు ప్రపంచం నుంచి పారిపోవటం కాదు. చాలా వెధవ రోగం ఒకటి ఈ ఆధ్యాత్మిక జగత్తులో వచ్చి పడింది, ఎలా దూరి పడిందో నాకు తెలియదు. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య తెలియదు ఎవడన్నాడో ఆ మాట, శంకరాచార్యులు వారి నోట్లో అనే మాట పెడతారు కానీ సందర్భశుద్ధి లేకుండా పెడతారు. ఏ దిక్కు చూసినా బ్రహ్మే, బయట బ్రహ్మమే, లోపల బ్రహ్మమే, అన్ని చోట్ల బ్రహ్మమే, సర్వమావృత్య తిష్టతి, అన్నిటినీ ఆవరించుకుని ఉంటుంది ఆ బ్రహ్మము అని చెప్పినప్పుడు ఈ జగత్తు బ్రహ్మం కాకుండా ఎలా పోతుంది? వాట్ నాన్సెన్స్! ఉపనిషత్తులో చెప్పింది ఇది. తైత్రి ఉపనిషత్తులో చెప్పాడు, కుడివైపు బ్రహ్మ, ఎడమవైపు బ్రహ్మ, నీ లోపల బ్రహ్మ, నీ బయట బ్రహ్మ, నీ జుట్టు బ్రహ్మ, నీ గొంతుక బ్రహ్మ, నీ పళ్ళు బ్రహ్మ, నీ ఇసుక బ్రహ్మ, దోమ బ్రహ్మ అంతా చెప్పేస్తాం నోటితో, కానీ అంతా భ్రమ. మరి అంతా భ్రమ అయినప్పుడు మీ బాధ కూడా భ్రమ అంటే, మరి అది మాత్రం భ్రమ కాదు, మీ బాధలు మాత్రం భ్రమ కాదే, ఈ బాధలు మాత్రం చాలా నిజం. ఇందుకే చెప్పుకొస్తున్నాను అంటే అది తప్పింది. ఈ జగత్తును దయచేసి వదిలిపెట్టకండి. ఈ జగత్తే సర్వము. ఈ జగత్తు నుంచే మీరు ఆ బ్రహ్మాన్ని తెలుసుకోగలరు, కానీ ఈ జగత్తును వదిలేసి మీరేమీ తెలుసుకోలేరు, ఏమీ తెలుసుకోలేరు. అసంభవం. అది స్టార్టింగ్ పాయింట్ ఉండాలి కదా. ఎక్కడి నుంచో మిమ్మల్ని మీరు తెలుసుకోమని మొదట చెప్పేది అందుకు. మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి నేను ఇచ్చినటువంటి క్లూ, నేను ఇచ్చింది ఏం కాదు, అది ఋషులు ఇచ్చినటువంటి క్లూ ఏంటి అంటే వేదాలు. వేద విజ్ఞానం తెలియకుండా ఆత్మజ్ఞానము రాదు, ఆధ్యాత్మిక జ్ఞానము రాదు, యోగ విద్య రాదు. దానికి నేను చెప్పాను కూడా నేను ఆ కారణాలు. వేద విద్య అంటే సూర్యుడే. సూర్యుడి యొక్క జ్ఞానం మీకు తెలిస్తే, సూర్యుడి వల్ల మారేటటువంటి శ్వాస యొక్క జ్ఞానం మీకు తెలిస్తే, సూర్యుడు మీలో అగ్నిగా దాగి ఉన్నటువంటి జ్ఞానం మీకు తెలిస్తే, సూర్య చంద్రాగ్ని విద్యలు మీకు తెలిస్తే, అది యోగ విద్య. కానీ ఈ యోగ విద్య నేర్చుకోవటానికి మీరు ఆషామాషిగా కబుర్లు వింటే రాదు. మీరు నిజంగా యోగులు అవ్వదలుచుకున్న వాళ్ళకి చెప్తున్నాను. నేను వినదలుచుకున్నవాళ్ళు ప్రతిరోజు రావచ్చు వినొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కానీ నిజంగా నా మాటలు విని యోగ విద్యలోకి అడుగు పెట్టదలుచుకున్నటువంటి వాళ్లకు నేను చాలా సీరియస్గా సలహా ఇచ్చేది ఏంటంటే, నేను చెప్పిన ప్రతి దాన్ని మీది అయ్యేంత వరకు మీరు దాన్ని నెమరేసుకోవాలి. ప్రతి విషయము ప్రతిరోజు నేను చెప్పింది మీరు మననం చేసుకోవాలి. మననం చేసుకున్న తర్వాత అది మీ స్వంతం అయిపోవాలి. అది మళ్ళీ మళ్ళీ నేను ఆ కబుర్లు చెప్పటానికి సెప్టెంబర్ 15 తర్వాత నాకు టైం ఉండదు. నేను రిపీట్ చేయను, రిపీట్ చేసే టైం ఉండదు. నేను చెప్పుకుంటూ చేసుకుంటూ పోతా, రెండు చేసుకుంటా. అప్పుడు అప్పుడు మాత్రమే మీరు నా స్పీడ్ అందుకోలేకపోతే నేను బాధ్యుణ్ణి కాదు. ఏంటి నేను మీ నుంచి కోరుకుంటున్నది, మొట్టమొదట మీ ఆలోచనలను వదిలేయండి వాళ్ళ నుంచి. స్టాప్ థింకింగ్. మీరు ఆలోచించకండి, మీ భవిష్యత్ ఏంటి, మీ పిల్లల భవిష్యత్ ఏంటి, మీ ఆరోగ్యం యొక్క భవిష్యత్ ఏంటి, మీరేమైపోతారు. మీరు ఏం ఆలోచించినా జరిగేదే జరుగుతుంది తప్ప మీరేమీ మార్చలేరు. వాలిని బాణం వేసి చంపాడు రాముడు, ఆ బాణంతోనే చచ్చాడు కృష్ణావతారం. వాళ్ళు తప్పించుకోలేరు కర్మని, మీరేం తప్పించుకుంటారు. అవతార పురుషులే కర్మను తప్పించుకోలేరు. ఎటు వచ్చి వాళ్ళు ఏం చేయగలరంటే ఆ కర్మను కావలసినట్టు మౌళ్ళు చేసుకుని దాన్ని 10 మందికి ఉపయోగపడేటట్టు చేసుకోగలరు. మనం ఎవరికి ఉపయోగపడకుండా చేసుకోగలం, అంతే తేడా. అంచేత మొట్టమొదట ఆ ధైర్యం తెచ్చుకోండి. ప్రకృతి మీ వల్ల నడవటం లేదు, సమాజం మీ వల్ల నడవటం లేదు, ఈ సొసైటీ మీ వల్ల నడవటం లేదు, మీ జీవితాలు మీ కంట్రోల్లో లేవు. కాస్త కాలు తిమ్మిరెక్కితే మీరు కాలు కదపలేరు, మిగతా సంగతులు ఎందుకు. తిమ్మిరెక్కింది కాలు, కదపండి చూస్తాను నేను. గిలగిల్లాడతారు, విలువెల్లా ఆడిపోతారు, అదే మీ కంట్రోల్లో లేదు. మీరేమంటారు, మీ జీవితాన్ని కంట్రోల్ చేసేసుకుంటాం, మా పిల్లల భవిష్యత్తు కంట్రోల్ చేసేసుకుంటాం, ఏమీ చేయలేరు మీరు. ముందు అది ఆధ్యాత్మిక విద్యకి మొదటి మెట్టు. ముందు అది నేర్చుకోండి. మీరు ఆలోచించటం మానేయండి. మీరు మరి ఆలోచించడం మానేస్తే ఏం చేయాలి, చేయవలసింది చేయండి, చేయదలచినది కాదు, చేయవలసినది చేయండి. తేడా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా చేయదలచినది మీరు అనుకుంటున్నది, చేయవలసినది ప్రకృతి మీ చేత చేయిస్తుంది. ప్రకృతి మీ చేత ఏం చేయిస్తుందో దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. కొన్ని వేల జన్మల బట్టి ఈ జన్మలో కూడా ప్రకృతి అసలు మనకి ఏం చెప్తోంది అనేది వింట మానేశాం మనం. మనకు తెలియదు ప్రకృతి ఏం చెప్తోందో. ఘోషిస్తూ ఉంటుంది ప్రకృతి, ఫలానా పని చేయొద్దు అని చేసేస్తాం. ప్రకృతి ఏం చేయాలి? ఎలా చెప్తుంది? మీరు ఆ క్షణంలో ఏమి ఆలోచించకుండా ఉంటే ప్రకృతి చెప్పేది మీకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు మీకు. దానికి మౌనం అంటున్నాను నేను. మౌనంగా ఉండటం అంటే చుట్టూరా ఏం జరుగుతుందో మీకు తెలియాలి, ప్రకృతి మీ ద్వారా ఏ విధమైనటువంటి శక్తిని ప్రపంచంలోకి బయట పంపించదలుచుకుందో తెలియాలి. ఎలా తెలుస్తుంది మాస్టారు? 18 ఏళ్ల బట్టి నేను ఈ విషయాన్ని చర్చిస్తున్నాను. ఇవాళ కూడా మనుషులు నన్ను ఏం అడుగుతారంటే, అవుతే నన్ను ఏం చేయమంటే మాస్టారు, నాకే చాలా జాలేస్తుంది, నా మీద నేను ఎంత బాగా చెప్పానో కదా 18 ఏళ్ల బట్టి నేను చెప్తూ ఉంటే. మళ్ళీ అదే ప్రశ్న, కారణం ఏంటో తెలుసా? నేను చెప్పింది మీరు వినరు, మీకు కావాల్సింది వింటారు, అంతకంటే ఇంకేం కారణం కాదు. డైరెక్ట్గా శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒకే విషయం చెప్పాడు, 700 శ్లోకాలలో. అంటే 700 శ్లోకాలు శ్రీకృష్ణుడు చెప్పలేదు, కానీ మెజారిటీ ఆఫ్ ద శ్లోకాలు శ్రీకృష్ణుడే కదా. రెండో విషయం మాట్లాడలేదు శ్రీకృష్ణుడు అసలు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము, ఎంత ధైర్యం చేసేటటువంటి వాగ్దానము. ఒక జగద్గురువు మీకు డైరెక్ట్గా బ్లాంక్ చెక్ ఇస్తున్నాడు, అసలు మీరు ఏ ధర్మాన్ని పాటించకండి అయ్యా. సర్వధర్మాన్ పరిత్యజ్య, అయితే మా ఇష్టం వచ్చినట్టు చేస్తాను కదా, చేసేవచ్చా? మా ఇష్టం వచ్చినట్టు అంటే నువ్వేం చేసావు? నీ ఇష్టం పెట్టావు అక్కడ, దాన్ని వదిలేయమన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నన్ను మాత్రమే నువ్వు శరణ కోరు. అర్థం చేసుకోండి, ఇది శ్లోకాన్ని మీరు మీ జీవితాలలో పెట్టేయగలిగితే ఇంకా మీకు ఏ విధమైనటువంటి బాధ ఈ క్షణం నుంచి ఉండదు, గ్యారంటీ. అది అసలు ఉండవు మీకు ఏం బాధలు. బాధలు ఉండవు అంటే మీరేమనుకుంటారు? ఓ రాజమహల్లోకి వెళ్ళిపోతావా? మీకు తెలియదేమో, రాజమహల్లో బాధలు ఎక్కువ. వాళ్ళు ఇష్టం వచ్చిన తిండి తినలేరు. రామ్లాల్ గవర్నర్గా ఉన్నప్పుడు నాగార్జున యూనివర్సిటీకి వచ్చాడు ఛాన్సలర్గా. వెనకాతలు ఏడీసీలు ఉన్నారు, ముందు ఏడీసీలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆయన కప్పుకుని ఏదో పండు తినబోయాడు. వెనకాతల నుంచి చేపట్టా అని చేపట్టా ఆపింది. తినటానికి వీల్లేదు సార్, మీ క్యాలరీస్ అయిపోయాయి. వాళ్ళకి తెలుసు కదా క్యాలరీస్ అంటే ఏంటో. ఇంకా మీరు తినటానికి వీల్లేదు సార్, పాపం గవర్నర్. మనం ఎంత హాయిగా తినేయచ్చు? అంచేత మీ అవగాహన లోపం అది. అసలు డబ్బు బాగా ఉంటే నిద్రపోవచ్చని, అందమైనటువంటి భవంతిలో డబ్బు ఉన్నవాడు ఉంటూ ఉండేవాడు, వాడికి ఎదురుకుండా ఒక పూరి గుడిసి ఉండేది. అది ఎప్పుడు సహజమే కదా. ఆ పూరి గుడిసి ఉంటేనే భవంతికి అందం. చాలామంది తెలియదు పూరి గుడిసెలు తీసేయండి అంటారు. నల్లగీత ఉంటేనే తెల్లగీతకు అందం. రోజు రాత్రిళ్ళు ఆయన అలా పైనుంచి నిద్రపట్టగా 3వ అంతస్తు కిటికీలోని చూస్తే గురు పడుతూ నిద్రపోతూ ఉండేవాడు. ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూశాడు వాడు. ఈర్ష్య, నాయన నిద్రపట్టక చేస్తూ ఉంటే వాడు అంత ఆనందంగా పడుకుంటాడా? ఏం చేయాలి? పెద్ద ప్రాబ్లం. సరే సెక్రటరీని పిలిచాడు, వీళ్ళని పిలిచాడు, ఎవడికి ఇచ్చిన సలహాలు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన సలహాలు పాటించాడు కూడా. వాడు అలా గురు పెట్టి నిద్రపోతూనే ఉన్నాడు. వీడికి కుళ్ళు వస్తూనే ఉంది ప్రతిరోజు రాత్రి. చివరికి అతని భార్య ఓ సలహా ఇచ్చింది. సాధారణంగా భార్యల మాటలు చివరిలో వింటాం అంతా చేతులు కాలేక, ముందే వింటే బాగుంటుంది. అంచేత ఏం చెప్పింది సలహా? 100 రూపాయల నోటు అతనికి ఇచ్చేయండి అంది. సాయంత్రం 6 గంటలకు పిలిచాడు, 100 రూపాయల నోటు అతనికి ఇచ్చి జాగ్రత్తగా పెట్టుకుని ఆయన అన్నాడు. చాలా ఆనందంతో వెళ్ళి ఆ గూట్లో పెట్టుకున్నాడు 100 రూపాయల నోటు. పూరి గుడిసె గుర్తుంచుకోండి, తలుపులు లేవు, ఏమీ లేవు. 100 రూపాయల నోటు పాపం మొదటిసారి వాడి జీవితంలో పెట్టుకున్నాడు. ఓ ఫోటో కింద పెట్టాడు. నిద్రలేదు. 100 రూపాయల నోటు ఏమవుతుందో. ఆ రోజు వీడు హాయిగా నిద్రపోయాడు. అర్థమవుతోంది కదా. మీరు అనుకుంటారు అదేదో ఉంటే మీకు సుఖం అని, అందులో మీకు సుఖం లేదు. ఎస్ఎస్వై క్లాసులకు నేను వెళ్ళినప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇచ్చారు వాళ్ళు నాకు. ఆ ఉదాహరణ మీరు మీ మనసులో పెట్టుకోండి. అది కొత్తగా పెళ్ళయింది దంపతులకి, మీకు ఆనందంగా ఉన్నారా, పిల్లలు లేరండి, పిల్లలు పుడితే ఆనందం వస్తుంది, సరే పిల్లవాడు పుట్టాడు, ఏంటోనండి ఎప్పుడు రోగమే వాడికి, అజీర్తి అంటాడు, తుమ్ములు అంటాడు, జలుబులు అంటాడు, డాక్టర్ చుట్టూ తిరగలేడు, సరే పెరిగి పెద్దవాడయ్యాడు, చదువుకోడండి వాడు, 10th క్లాస్ పాస్ అవుతే అతి కష్టం మీద, మేము దేవుడికి కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నాం, పాస్ అయ్యాడు కదా 10th క్లాస్, వీడు ఓపిక మెచ్చుకోవాలి, అలా వాళ్ళ వెంట పడి ఏదైనా ఎప్పుడైనా మీరు ఆనందంగా ఉన్నారు అని అడిగాడు. ఎంట్రన్స్ రెడీ చేస్తున్నాం ఇంటర్మీడియట్లో, మీకేం తెలుసు, ముజీర్ గారు ఉన్నారు అక్కడ, ఫలానా వాళ్ళు ఉన్నారు, ఫలానా ప్రసాద్ గారు ఉన్నారు, అసలు కొత్తగా రెసిడెన్షియల్ కాలేజీ పెట్టారట, అందులో చేర్పిస్తున్నాను నేను, రాత్రి పగులు తిరుగుతున్నాను, ముందు వాడే రానివ్వండి, ర్యాంక్ వచ్చింది, ర్యాంక్ వచ్చాక సీటు కావాలి కావాల్సిన బ్రాంచ్లో. వాడికి ఇంకా ఎప్పుడూ ఆనందం ఏం లేదు. ఎందుకు లేదు ఆనందం? ఆనందాన్ని మీరు బాహ్య జగత్తుతో ముడేసుకుంటున్నారు, ఇది జరిగితే మీకు ఆనందం వస్తుంది అని. అవి జరిగాక మీకు ఆనందం రావటం లే. కావలసి ఎగ్జాంపుల్ మీరు ఇష్టం వచ్చినట్టు మల్టిప్లై చేసుకోండి, దానికి ఏముంది. బాహ్య జగత్తులో ఆనందం లేదు, మర్చిపోండి, దాన్ని వదిలేయండి. అది నేను చెప్పేది. ఇన్ని రకాలుగా చెప్పినా వినకపోతే శ్రీకృష్ణుడు ఇరిటేట్ అవుతాడు అర్జునుడి మీద. అశోచానన్వ శోచస్తే ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, భలే కబులు చెప్పేవయ్యా అన్నాడు. 84 ఏళ్ళు అర్జునుడికి. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడికి 120 సంవత్సరాలు. బాలకుమారులు ఇద్దరు. అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్తాడు వేదాంతం అంతా ఇదైపోతుంది, అదైపోతుంది, మహాభారత యుద్ధం జరిగితే కులక్షయం అయిపోతుంది, వర్ణసంకరం అయిపోతుంది, వాళ్ళు అయిపోతారు, అంత మహాపాపం, అహోబత మహత్ పాపం, ఇంత పాపం నేను ఎలా చేస్తానంటే శ్రీకృష్ణుడు తెలియదు పాపం ఏదో పుణ్యం ఏదో, ఎలా చేయమంటావు నన్ను, మా తాత మీద బాణాలు వేస్తానా, ఈ నెత్తురు కూడా నాకు అక్కర్లే, తెలియకుండా వచ్చేసాడు యుద్ధానికి. యుద్ధానికి ముందు తెలియదు వాళ్ళ తాతతో యుద్ధం చేయాల్సి వస్తుంది, మన్ని మనం అలా మోసం చేసుకుంటాం. అందుకంటే అక్కడ మీరు భగవద్గీత చదవకండి, మీరు అలా మోసం చేసుకుంటున్నారు మిమ్మల్ని. మా పిల్లవాడు ఆరోగ్యం ముఖ్యం, మా పిల్ల కూతురు పెళ్లి ముఖ్యం, మా పిల్లలు పుట్టడం ముఖ్యం, మాకు ఉద్యోగాలు రావటం ముఖ్యం. అశోచానన్వ శోచస్తే ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, దేని గురించి అవుతే మీరు బాధపడకూడదు. దాని గురించి బాధపడుతూ మేము పండితులం అనుకుని కబుర్లు చెప్తాం. ఎందుకయ్యా కబుర్లు? వద్దు. మీరు భారతీయ సంస్కృతిని అర్థం చేసుకోగలిగితే, మీరు సంస్కారవంతులు అవుతే, ఇక్కడ మళ్ళా నాకు భలే ఆనందం ఇస్తుంది సంస్కారవంతుల్ని చూస్తే. సంస్కారం లేదనేస్తాం గబుక్కుని. సంస్కారవంతులు బుద్ధివంతులు అంటే ఎవరు? బుద్ధి ఉన్నవాళ్ళ, బుద్ధి లేని వాళ్ళ? బుద్ధి ఉన్నవాళ్లే కదా. మరి సంస్కారవంతులు అంటే ఎవరు? ఏంటా సంస్కారాలు? ఎవరు సంస్కారవంతులు అంటే? దోమని చంపాడు, ఇక్కడేం దోమ లేదులేండి. నువ్వేం భగవంతుడు భక్తుడు అయ్యా దోమని చంపుతావు, అది సంస్కారమా? అహింస ఏంటి సంస్కారం? భారతీయ సంస్కృతి, భారతీయులు అయినటువంటి మనం సంస్కారాల గురించి మాట్లాడతాం. ఎప్పుడు మనం సంస్కారవంతులం అనిపించుకుంటాం? నాకు మా స్టూడెంట్స్ గుర్తొస్తున్నారు, స్టూడెంట్స్ నాకు ఇచ్చినటువంటి పేరు, ఏమిచ్చారో పేరు చెప్పాను కదా, నేనే జవాబు చెప్పుకోవాలి. ప్రశ్న ఆయనే వేసుకుంటారు, జవాబు ఆయనే చెప్పుకుంటారని మా స్టూడెంట్స్ నాకు ఇచ్చిన బిరుదు, అది కరెక్టే అనిపిస్తుంది నాకు ఇక్కడ కూడా. షోడశ సంస్కారాలు అసలు ఉన్నవి 48. భాగవత పురాణంలో, మిగతా పురాణాలలో 48 సంస్కారాల గురించి చెప్తారు. ఆ 48 సంస్కారాలు ఉన్నవాడు సంస్కారవంతుడు. చివరికి మనం ఏ స్థితికి ఎదిగిపోయామంటే 16 సంస్కారాలైనా ఉంటే బాగుండు. హిందూ ధర్మం గురించి చాలా ఎక్కువ ఆలోచించేటటువంటి కొంతమంది వ్యక్తులు ఒకసారి నా దగ్గరికి వచ్చారు కాలేజీకి. మాస్టారు హిందూ ధర్మం నాశనం అయిపోతుంది అన్నాడు. అది ఎలా నాశనం అవుతుందో నాకు తెలియదు. ధర్మాన్ని నేను నాశనం చేయలే, కానీ ఈయన పరిగెట్టుకొచ్చాడు నా దగ్గరికి, హిందూ ధర్మం నాశనం అయిపోతుందని. నేను అంతకంటే కంగారు పడిపోయాను, హిందూ ధర్మం నాశనం అయిపోతుందా, ఏం చేద్దాం, అయితే ఉద్ధరించాలండి హిందూ ధర్మాన్ని. ఎలా ఉద్ధరించాలి? హిందూ ధర్మం నుంచి చాలామంది ఇంకో ధర్మంలోకి వెళ్ళిపోతున్నారండి, వాళ్ళందరినీ మళ్ళా మన ధర్మంలోకి తీసుకొచ్చేయాలి. నేను మళ్ళా కన్ఫ్యూజ్ అయిపోయాను. నేను అసలు హిందూ ధర్మంలో పుట్టినవాడు ఇంకో ధర్మానికి ఎలా వెళ్ళగలడు? వెళ్ళిన వాడిని మళ్ళా మీరు ఎలా తీసుకొచ్చేయగలరు? నాకు మా స్టూడెంట్స్ ఇచ్చిన బిరుదు ఇక్కడ వర్తించదు. ప్రశ్నలు అవుతాయి ఉన్నాయి, కానీ వీటి దగ్గర జవాబులు లేవు నా దగ్గర. మీ దగ్గర ఏమైనా ఉన్నాయేమో ఆలోచించుకోండి. చేయలేము మనం, ధర్మాన్ని నాశనం చేయలేము, ధర్మాన్ని మార్చనూ లేము. సరే పోనీలేవయ్యా, హిందూ ధర్మం నాశనం అయిపోతుంది, సరే మనం ఉద్ధరిద్దాం, ఏం చేద్దాం, ఏం చేద్దాం ఏంటి మాస్టారు, మన సంస్కారాలు ఉన్నాయి కదా, వాటిని ప్రచారం చేద్దాం అన్నాడు. సరే చేద్దాం, ఎన్ని సంస్కారాలు ఉన్నాయి మీకు తెలీదా? తెలీదు. 16 ఉన్నాయి అనుకుంటానండి, తెలియదు ఆయనకి ఎన్ని ఉన్నాయో. నిజంగా జరిగినటువంటి మాటలు ఇవి. పోనీలే 16 ఉంటాయని నేను విన్నాను, పోనీ ఆ 16 సంస్కారాలు పేర్లు గడగడగడ చెప్పేయగలవా? హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తాం, ఏ సంస్కృతి మీద, ఏ సంస్కారాల ఆధారంగా యోగి కులము ఉద్భవించిందో సనాతన ధర్మము, అదే యోగ ధర్మము అంటే, అదే యోగ తత్వము అంటే, ఉద్భవించిందో ఆ సంస్కారవంతులమైనటువంటి మనము. ఆ సంస్కారం అంటే ఏంటో మనకు తెలీదు, తెలీదు సంస్కారం అంటే ఏంటో. ఇంచేత తెలియదు అంటున్నాను నేను, 10th క్లాస్ చదివాడు, మనకి ఓ అవగాహన ఉంది వీడికి ఇంత నాలెడ్జ్ ఉంది అని, రఫ్ ఐడియా. ఇంటర్మీడియట్ చదివాడు, ఖచ్చితంగా వాడికి 10th క్లాస్ వాడికంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. బిఎస్సీ చదివాడు, ఇంకాస్త ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఎంఎస్సీ చదివాడు, ఇంకాస్త ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఒక సంస్కారం నుంచి, తల్లి గర్భంలో పడక ముందు నుంచి మనం సంస్కారాలు మొదలెడతాం, చివరికి మన శరీరాన్ని చితిమీదెక్కించినప్పుడు కూడా దాన్ని అంత్యేష్ట సంస్కారం అంటాం. ఈ సంస్కారాలలో, తల్లి గర్భంలోకి రాకముందు నుంచి జరుగుతున్నటువంటి ఈ సంస్కారాల పరంపరలో, చివరికి మీరు మీ శరీరాన్ని వదిలేసిన తర్వాత, మాటని జాగ్రత్తగా వినండి, మీరు మీరేం అవ్వలేదు, మీరు మీ శరీరాన్ని వదిలేశారు. వదిలేసిన తర్వాత జరిగేటటువంటి అంత్యేష్ట సంస్కారం, ఈ సంస్కారాలలో మీరు ఏం సంస్కారవంతులయ్యారు? నాకు చాలామంది తెలుసు, పురోహితుడు డబ్బిచ్చేవాళ్ళని చూశాను నేను, తొందరగా ముగించేవయ్యా, ఎంతసేపు కూర్చోబెడతాం. ఈ మధ్య వీడియోగ్రాఫర్స్ వచ్చారు, నాకు ఇంకా భలేగా ఆనందంగా ఉంటుంది. అసలు పురోహితుడు మంత్రం కూడా చదవటానికి వీల్లేదు, ఆగయ్యా మా షాట్ రావాలి, వాడు పాపం మంత్రాన్ని ఆపుకోవాలి వాడు, ఎందుకంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కరెక్ట్ యాంగిల్ రావాలి. అంతవరకు పురోహితుడు గారు కూడా నోరు మూసు కూర్చోవాలి. సంస్కారహీనుల సంస్కారం అది. సంస్కార ప్రక్రియ యొక్క అంతరార్థం తెలిసి ఉంటే, సంస్కారం అంటే ఏంటో తెలిసి ఉంటే, ఆ సంస్కారం లేనటువంటి ఆ కర్మలే ఉండవు. దానికోసం నేను ఈ తాపత్రయపడేది. చాలా నాశనం అయిపోయింది, ప్రక్రియ నాశనం అయింది, ధర్మం నాశనం కాలే. ధర్మం అక్కడే ఉంది, అది ఎక్కడ పోతుంది? అది ఎక్కడికి పోదు. మీరు ఉపయోగించుకుంటే ఉపయోగపడుతుంది, ఉపయోగించుకోకపోతే ఉపయోగపడదు. ఇది ఎప్పుడు మీరు అర్థం చేసుకోగలరు అంటే, మీరు మీ కోరికలకు మీ ఆలోచనలకు స్వస్తి చెప్పగలగవలెను. మీ కోరికలకే అంత ఉండదే. తినటానికి ఉంటే, కట్టుకోవటానికి కాస్త బట్ట ఉంటే, ఉండటానికి ఒక గది ఉంటే ఇంకా కోరుకోకండి. యోగి కులంలో మొట్టమొదట మీకు నేర్పేది అది. మీకు ఆ దమ్ము ఉంటే రండి నాతో పాటు, తీసుకెళ్తా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ యోగులు చేయగలను నేను. కానీ మీరు సంస్కారం మారాలి, మీ కోరికలు ఇంకా ఆగాలి. నో మోర్ డిజైర్స్. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ. దమ్ముంటే ఆ భగవంతుడు మీద మీ భారాన్ని తీసుకెళ్ళి పడేయండి, వాడు మోస్తాడు మీ బరువుని. తమాష ఏంటంటే, రమణ మహర్షి కథ చెప్తూ ఉంటాను నేను మీకు, ఎప్పుడు పల్లెటూరు వాడు నెత్తి మీద పెద్ద బరువు పెట్టుకుని గబగబ పరిగెట్టి రైలు ఎక్కాడు, అప్పుడే రైలు కదిలింది. కూర్చున్నాడు నెత్తి మీద బరువు పెట్టుకుని, పక్కవాడు అన్నాడు దరువు కింద పెట్టరాయా అని. మీ పట్నం వాళ్ళు అంతేను మర్యాద అది ఏం తెలీదు, నా బరువు రైలు ఎలాగో మోస్తుంది, నా నెత్తి మీద ఉన్న బరువు రైలు ఎందుకు మొయ్యాలట, నేనే మోస్తానన్నాడు. మన బరువులు మనమే మోసుకుంటాము, జగత్ నియంత, జగత్తునంతా ఎవడవుతే నడిపిస్తున్నాడో వాడి మీద మీరు పడేస్తారు, ఏం చేసినా నడిపేది మోసేది వాడే. అది తెలుసుకోగలిగితే మీరు యోగులు, తెలుసుకోలేకపోతే మీ బాధలు మీ బాధల్లాగే ఉంటాయి. ఆ బాధల్ని ప్రపంచంలో ఏవడు ఆపలేడు. అదే అర్థం చేసుకోండి. ఆ ఒక్క పాయింట్ మీకు అర్థమైపోతే సర్వధర్మాన్ పరిత్యజ్య, ఏ ధర్మాన్ని నేను చేస్తున్నాను అని అనుకోకు, చేయగలిగినంత చేయి. మొట్టమొదట నేను ఇందాక మొదలెట్టినప్పుడు మీకు ఇచ్చినటువంటి వార్నింగ్ అది, వదిలేయకండి ఏ బాధ్యతలను. మీరు నేను చెప్పాను కదా, మా స్టూడెంట్స్కి మా ఫ్రెండ్స్కి మా వాళ్ళందరికీ నేను చెప్పేది, మీరు రాత్రిళ్ళు నిద్రపోకండి, మరేం చేయాలి, పడిపోండి. నిద్ర వస్తే మీరు ఆపుకోలేని స్థితిలోకి వచ్చినప్పుడు కళ్ళు కూరిగిపోతాయి, కళ్ళు పడిపోతాయి. ఆ స్థితిలోనే నిద్రపోండి తప్ప అసలు మీరు నిద్రపోకండి. ఎందుకు నిద్రపోవటం, టైం అయిపోయిందని లైట్ ఆపేయటం ఎందుకు, నిద్ర రావటం లేదో అని మళ్ళీ ఇటు పొల్లటాలు అటు పొల్లటాలు పచారాలు చేయటాలు ఎందుకు, ఏదో పుస్తకం తీసి చదువుకోండి. నేను చెప్పాను కూడా ఏ పుస్తకాలు మిమ్మల్ని చదవమన్నాను, గాయత్రి మహావిజ్ఞాన్ మూడు భాగాలు, సూక్ష్మీకరణ సాధన మొత్తం పుస్తకం, గురుదేవులు రాసినటువంటి పుస్తకాలు ఇవంతా, కుండలిని జాగరణ పుస్తకం. సూక్ష్మీకరణ ఆ మూడు భాగాలు మీరు ఎక్స్పర్ట్స్ అవ్వాలి. నేను మీకు టైమింగ్స్ కూడా చెప్పాను, ఎప్పుడు మీరు నన్ను కలవచ్చో ఎలా కలవచ్చో. ఎందుకది చెప్తున్నాను అంటే, స్వాధ్యాయము లేకుండా ఆధ్యాత్మిక జగత్తులో మీరు ముందుకు వెళ్ళలేరు. మరి వెంకటస్వామి ఏం చదివాడు, అవధూత చివటమ్మ అవధూత ఏం చదివింది, మాలావధూత పిచ్చముంది కదా, ఆవిడ ఏం చదివింది, వీళ్ళందరూ చదువు రాని వ్యక్తులే కదా, ఈ జన్మలో చదవలేదు వాళ్ళు, ఇదివరకు జన్మలో వాళ్ళు ఎంత చదివారో వాళ్ళ మాటలే చెప్తాయి మీకు. వాళ్ళ మాటల్ని మీరు కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, వాళ్ళ మాటల్ని మీరు కనుక గమనిస్తే, వెంకటస్వామి హైకోర్టు జడ్జిగా నేను పనిచేస్తున్నప్పుడు ఇలా జరిగింది అన్నాడు ఒక జన్మలో. అంటే అప్పుడు చదివి ఉంటాడా, చదువుకుండా హైకోర్టు జడ్జి అయిపోయి ఉంటాడా. చేత ఆ స్థితికి వెళ్ళిపోయినటువంటి మహానుభావులు కారణ జన్మలు కూడా చదివే ఉంటారు ఎప్పుడో ఒక జన్మలో. మనం కూడా ఎప్పుడో ఒక జన్మలో చదివి ఉంటే ఆ విరక్తి ఆ వైరాగ్యం వచ్చేసి ఉండేది మనకి, రాలేదు. కనుక నేను మిమ్మల్ని కోరుతోంది అది, మీ బాధ్యతలు మీ కుటుంబ బాధ్యతలు ఏ మాత్రము వదిలిపెట్టకండి. వాటంతట అవి పడిపోతే తప్ప, ఎలా పడిపోతాయి, నాకు తమాషా తమాషా ఫోన్లు వస్తాయి ఆస్ట్రేలియా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుంచి, మాస్టర్ మేము ఇక్కడ ఇరుక్కుపోయాం, మా అమ్మ నాన్న వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు, వాళ్ళని మీరు చూసుకోవాలి, భలే ఆనందిస్తాను నేను, ఎంతమంది అమ్మ నాన్నలు వాళ్ళందరినీ నేనే చూసుకోవాలి, వాళ్ళు అక్కడ ఉంటారట ఆస్ట్రేలియాలోనూ అమెరికాలోనూ ఇంగ్లాండ్లోనూ. మేము అసలు ఆ బాధ భరించలేకుండా ఉన్నాం మా అమ్మ నాన్నని. నిజమేనా అది, నిజమంటారా ఆ మాటలు, నేనే ఉన్నా సరే నేను చూసుకుంటా అంట. ఇంచేత అందరం ఒకే రైల్లో వెళ్తున్నాను, నేను చూసుకునేది ఆ డ్రైవరు గార్డు చూసుకుంటాడు, నేను అదే పెట్టిలో ఉన్నాను, మీరు అదే పెట్టిలో ఉన్నాం, అందరం ఆ పృథ్వీ గ్రామం మీదే ఉన్నాం, నేను చూసుకునేది ఏంటి. సరే వాళ్ళు ఫోన్ చేశారు కదా నేను తల ఊపేస్తాను, నేను తల ఊపానని వాళ్ళకి తెలియపోయినా, ఫోన్ కదా అందుకు. మన్ని మనం మోసం చేసుకుంటాం అది. మళ్ళీ వాళ్ళ నాన్నకి అమ్మకి ఫోన్ చేస్తారు, మేము మాస్టర్కి చెప్పాం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని. ఒకసారి నాకు అడగాలి, నాకు అమెరికా వచ్చాయని ఉందా, తీసుకుపోతారా అది, నా డౌటే. వాళ్ళని రమ్మనరు, వాళ్ళని మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, లేదు అంటే నన్ను రానివరేమో వాళ్ళు. ఏదో కారణం చెప్తారు. ఎందుకు ఇది చెప్తాను అంటే, ఆ బాధ్యత రాహిత్యం యొక్క పరాకాష్ఠ ఎంతవరకు వెళ్ళిపోతుందో తెలుసా? తల్లిదండ్రులు ఇక్కడ, పిల్లలు అక్కడ, లేదు మాకు వీడొద్దు, మేము అక్కడ ఉంటాం, గొడవ ఆవిడ ఉన్నాడు మళ్ళా అలా అన్నారు. ఇంకో రకమైనటువంటి గ్రూప్ కనిపిస్తూ ఉంటారు నాకు, మాస్టర్ మీరు ఇన్ని ఆశ్రమాలు పెట్టారు కదా, ఇంకోటి కూడా పెడితే బాగుంటుంది సార్, ఏంటి వృద్ధాశ్రమం పెట్టండి సార్, మా అమ్మని మా ఇంట్లో భరించలేకుండా ఉన్నాం, మా నాన్నని మా ఇంట్లో, చాలామంది అడుగుతారు నాకు వృద్ధాశ్రమం పెట్టాలట, వాళ్ళ అమ్మ నాన్నల్ని వాళ్ళు పోషించలేరు, వీధిలో వాళ్ళు పోషించాలి. కానీ అంతకంటే గొప్పవాళ్ళు నాకు కనిపిస్తారు, ఇంట్లో అమ్మ నాన్నని వృద్ధుల్ని వదిలేసి వృద్ధాశ్రమంలో సేవ చేయడానికి వెళ్తారు. భలే భలే వ్యక్తులు దొరుకుతారు నాకు. ఎందుకు వెళ్తున్నామంటే వృద్ధాశ్రమంలో సేవ చేయడానికి వెళ్తున్నారట వాళ్ళు. ఇంట్లో ఎవరు ఉన్నారు? మామ, వాళ్ళ అమ్మమ్మ, ఎవరో ముసలావిడ ఉంటుంది, ఆవిడ మాత్రం పని మనుషుల మీద ఎవరి మీద వదిలేస్తారు. ఎంత విచిత్రమైనటువంటి దుర్గతిలో ఉన్నామో మనం అనాలిసిస్ చేసుకో. మన మనస్సుల్ని మనం జాగ్రత్తగా కనుక గమనించుకుంటే మనం చేస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి బాధ్యత రాహిత్యం తెలుస్తుంది. అది మీరు కరెక్ట్ చేసుకోకుండా యోగ విద్యలోకి అడుగు పెడితే యోగ విద్య మిమ్మల్ని అక్కడ ఆపేస్తుంది. అన్ఫార్చునేట్ అది. అందుకని ఇంతలాగా నేను చెప్పాల్సి వస్తుంది మీకు, బాధ్యత రాహిత్యాన్ని ప్రకృతి ఏ మాత్రము భరించదు. 20 కిలోమీటర్ల వైరు వేయాలి ఎలక్ట్రిక్ వైరు, 19 కిలోమీటర్లు వేసాడు, ఇంకో 900 మీటర్లు వేసాడు, ఇంకా 100 మీటర్లు వేయాలి, ఇంకో 90 సెంటీమీటర్స్ కూడా వేసాడు, 1 మిల్లీమీటర్ గ్యాప్ ఇచ్చాడు, మిగతా 9 సెంటీమీటర్స్ వేసాడు, కరెంట్ వస్తుందా? ఆ 1 మిల్లీమీటర్ చాలు మొత్తం కరెంట్ ఆపేయటానికి. 20 కిలోమీటర్లు మీరు వేసినటువంటి వైరు ఎందుకు పనికి రాకుండా పోతుంది? ఆ 1 మిల్లీమీటర్ మీరు మధ్యన వదిలేసారే గ్యాప్. బాధ్యతలు అలాంటివి. ప్రకృతి మీకు ఇచ్చినటువంటి టెస్టులు, మీరు ఎంత చేస్తారు, మీరు ఎంత చేయగలరు, ఏ సంబంధము కూడా మీరు ఏర్పరచుకున్నది కాదు అని గుర్తుంచుకోండి. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ బంధుత్వాలన్నీ కూడా మీకు ట్రైనింగ్ కోసమే అన్నది అర్థం చేసుకుంటే ఎంత ఆనందిస్తారు. చాలాసార్లు నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, మాస్టరు బస్ స్టాండ్లో అక్కడ టికెట్ పోగొట్టుకున్నాం, ఊరు వెళ్తానే డబ్బు లేదు, ఊరు వెళ్ళగానే డబ్బు పంపించేస్తాం, ఏం చేయాలి మేము, ఇవ్వాలా డబ్బు, అక్కర్లేదా, వాడు ఆ మాట అనుకుండా నీ జేబు కత్తిరించేసి ఉంటే ఏం చేస్తావనేవాడు నేను. వాడు ఇంకా నయం కదా, నువ్వు ఇచ్చినంతే పుచ్చుకుంటున్నాడు వాడు. వాడు ఆ మాట మీతో చెప్పకుండా మీ జేబే కత్తిరించేసాడు అనుకోండి, నువ్వేం చేస్తావు? అప్పుడేం చేయలేవు కదా, ఇవ్వాలా అక్కర్లేదా అని అడగవు, నా కర్మ అనుకుని ఊరుకుంటావు. కానీ అక్కడ ప్రశ్న ఎందుకు చెప్పాను అంటే, బ్లావెట్స్కి నీ ప్రశ్న అడిగింది ఆయన బెస్సింటే, ఇదే ప్రశ్న. వాడు మోసగాడని నాకు తెలుసు, వాడు నేను ఇచ్చినటువంటి డబ్బును సద్వినియోగం చేయడు అని తెలుసు, మరి ఆ డబ్బు నేను ఇవ్వాలా అక్కర్లేదా, మీ ధర్మం ఏం చెప్తుంది, మోసపోవని చెప్తుందండి, ఇచ్చేయి. ఎన్నిసార్లు మోసపోయినా పర్వాలేదు, కానీ నేను దానికి ఒక చిన్న మార్పు చేస్తున్నాను. ఎందుకు ఆ చిన్న మార్పు చేస్తున్నాను అంటే, ఆ షాక్ తట్టుకోలేం కనుక మీరు ఇవ్వగలిగినంత ఇవ్వండి, మీరు ఇవ్వగలిగినంత పావలా ఇస్తే సరిపోతుందా మాస్టరు, 10 పైసలు ఇస్తే సరిపోతుందా మాస్టరు, కాదు ఇవ్వగలిగినంత అంటే మీరు మ్యాక్సిమం ఇవ్వగలిగినంత అని అర్థం. తక్కువ కంటే తక్కువ కాదు, ఎక్కువ కంటే ఎక్కువ మీరు ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి. అలాంటి కేసుల్లో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చాలా తొందరలో మీరు యోగారూఢులు అయిపోతారు. యోగారూఢులు అవటానికి ఈ మానసిక స్థితి చాలా ముఖ్యం. టు గివ్, ఇవ్వగలగటం అనేది యోగ స్థితి యొక్క మొదటి లక్షణం. ఇవ్వగలగాలి, కానీ ఎంత ఇవ్వగలగాలి? మీరు దెబ్బ తినకుండా, మీరు బాధపడకుండా, ఇవ్వగలిగినంత ఇవ్వండి. తక్కువ కంటే తక్కువ కాదు. కానీ నేను ఎలాంటి పిచ్చి పనులు చేశానో మేము మీకు చెప్తూ ఉంటే కబుర్లు చెప్పేవాళ్ళు కూడా పిచ్చి పనులు చేస్తారు అని అర్థమవుతుంది మీకు. మొన్న కొంచెం హార్ట్ ట్రబుల్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాక 3 రోజులు ఉపవాసం ఉంటే బాగుంటుంది, ఉత్తినే నీళ్ళ మీద ఉంటే బాగుంటుంది అని చెప్పి ఏఎంసీకి వెళ్ళాను. చిన్నజయర్ స్వామి యొక్క తాతగారి ఆశ్రమం అది, కెనాల్ దగ్గర. ఆశ్రమం పేరు నాకు గుర్తు రావటం లేదు. సరే, నడిగడ్డిపాలెం అక్కడికి వెళ్ళాను నేను. చాలా నచ్చింది వాతావరణం. సరే, ఆ ఏఎంసీ ఆ ద్రవాహారం మీదే ఉన్నాను. ఆ రోజు చివరి రోజు అనమాట, ఇంకా బయలుదేరి వచ్చేయాలి. కింద దిగి వస్తూ ఉంటే 100 రూపాయలు వేద్దాం దక్షిణగా, అక్కడ ఆశ్రమంలో భగవంత రాములు వారి విగ్రహం అది ఉంది, అక్కడ వేద్దాం అనుకున్నాను. సరే, ఆరతి ఇచ్చాడు అతను, దండం పెట్టుకున్నాను. పరిస్థితి ఇస్తే 100 రూపాయలు ఇవ్వాలనిపించలే, 50 ఇద్దాం అనుకున్నా నేను, 10 ఇచ్చాను. మీకు నేను చెప్తోంది ఏంటి, మ్యాక్సిమం ఇవ్వండి అని. చేసింది ఏంటి, నేను చేస్తాను తప్పులు, దానికి ఉంది. కానీ తప్పు చేశాము అని తెలుసుకోగలిగితే చాలు అంటున్నాను నేను. తప్పే అది, ఖచ్చితంగా తప్పే. నేను చాలాసార్లు ఆ తప్పు నేను ఎందుకు చెప్తాను అంటే ఇదే మనం చేసే తప్పు. ఇవ్వగలిగినంత ఆతృతలో ఆవేదనలో భగవంతుడు మొక్కేసుకుంటాం మనం. 1016 తగ్గిపోతుంది. ఈ సంవత్సరం కాదు, లేక 5 సంవత్సరం చూద్దాం. స్కూల్ ఫీజు 5 సంవత్సరం కడతామంటే ఏమవుతుందో, ఆ నెలలో కట్టాలి మీరు ఫీజు. 5 సంవత్సరం కట్టండి, ఇది మాత్రం 5 సంవత్సరం కడతాం. పాపం మంచివాడు, వెక్కట్రాడు బుద్ధి ఎందుకు అందరూ భయపడతారో కాదు, ఏ వాడు పాపం సరే అంటాడు. సరే, చివరికి అంతా పట్టి ఏంటుంది, 1116 కదా, 1116 ఇచ్చినా వెంకటరమణ మూర్తి పెద్ద తేడా అయింది. బలయే తగ్గిస్తారు, అది బలే లాజిక్లు చెప్తాం. నాకు గుర్తులేదు వాళ్ళు ఎలా తగ్గిస్తారు. వద్దు, అది మిమ్మల్ని మీరు మోసుకోకండి. పూర్వకాలం రాజులు వాళ్ళు వాళ్ళకున్నటువంటి అత్యద్భుతమైనటువంటి రత్నాలు, అత్యద్భుతమైనటువంటి మాగాణాలు దేవాలయాలకు ఇచ్చేవాళ్ళు. తిరుపతి దేవాలయాలు అవి డెవలప్ అయినవి అలాగే. ఈనాడు దేవాలయానికో వెళ్లే ముందే రెడీగా చేసుకుంటాం 50 పైసలు బిల్లు ఉందా లేదా అని. మళ్ళీ అక్కడ గబుక్కుని 10 పైసలు బిల్లు వస్తే ఎట్ట, చాలా జాగ్రత్తగా. 10 పైసలు పిల్లవాడు అడిగాడు అనుకోండి, నీ తెలియదులే, వేయకూడదు 10 పైసలు, 5 పైసలు చాలు భగవంతుడికి. భగవంతుడికి ఎంత కావాలి అని కాదు, మీ సంకుచిత్వం, మీ నేరో మైండెడ్నెస్ దాంతో తెలుస్తుంది. కరెక్ట్ చేసుకోండి. అది యోగ విద్యాభ్యాసి కరెక్ట్ చేయవలసుకున్నటువంటి విషయాలు ఇవి. కరెక్ట్ కాకుండా నేను ఎన్ని విద్యల గురించి మాట్లాడితే మీకేం లాభం? ఏమీ లాభం లే. కానీ మీరు ఏమి చేసినా, ఎన్ని విద్యలు చేసినా, ఒక విద్యను మాత్రం సాధించండి మీరు, శ్వాసను గమనించటం. అదే ఫండమెంటల్. మీరు ఏ యోగస్థితికి వెళ్ళిపోదలుచుకున్నా, 18 రకాలైనటువంటి యోగస్థితుల గురించి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు. మొత్తం యోగ విద్య 18 సాధనా విధానాల్లో చెప్తాడు. మనలో చాలామంది అర్జున విషాద యోగంలో ఉన్నాం. అర్జున విషాద యోగం అంటే అర్జునుడి యొక్క విషాదమే కాదు, మన యొక్క విషాదమే. మనం ఏదైనా మంచి పని చేయదలుచుకుంటే ఓ భార్యో ఓ పిల్లవాడో ఇంకోడో అడ్డొస్తాడు, ఓ తాతో ఓ ముత్తాతో ఓ మేనమామో ఆవడో అడ్డొస్తాడు. అర్జునుడికి వాళ్ళే అడ్డొచ్చారు, అర్జున విషాద యోగం. ముందుకు వెళ్ళాలని ఉంది, యోగ విద్యలో తెలుసుకోవాలని ఉంది. ఎలా తెలుసుకుంటాం? వీళ్ళందరూ బంధం చేశారు. ఇలాగా భగవద్గీతలో మీకు 18 రకాల స్టేజెస్లో స్టార్ట్ అవుతున్నది. ప్రతి స్టేజ్లోనూ మీకు నిరంతరము తెల్ల కాగితంలాగా, బ్లాంక్ చెక్ లాగా ఉపయోగపడేది శ్వాస మీద దృష్టి. చాలా ఫండమెంటల్, అది మూలభూతం, మీ జీవితానికి ఆధారం అది శ్వాస. అది లేకపోతే మీరు లేరు. ఊపిరి లేని మిమ్మల్ని గురించి ఊహించుకోండి, మమ్మీస్ ఉంటాయనుకోండి, అది వదిలేద్దాం మనం. ఈజిప్షియన్ మమ్మీస్, అక్కడ శ్వాస లేదుగా. ఆ శ్వాసను గమనించమని నేను నిరంతరం చెప్తున్నాను. నేను మొత్తము వేద విజ్ఞానము, మొత్తము యోగ విద్య శ్వాసలోనే నిక్షిప్తమై ఉంది. భగవద్గీతలో మీకు 701 రకాలైనటువంటి శ్వాస గురించి చెప్తాడు. ప్రతి శ్లోకము శ్వాస గురించి చెప్తుంది. ప్రతి శ్లోకము శ్వాస గురించి తప్ప ఇంకా దేని గురించి చెప్పరు భగవద్గీత. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నచ్చజేత్. మనలో చాలామంది కరెక్ట్గా శ్వాస పీల్చుకోం, చాలామంది కరెక్ట్గా పీల్చుకోం. అసలు చాలామంది అనొద్దు, 3 ఏళ్ళ దాటిన తర్వాత ఎవరూ కరెక్ట్గా శ్వాస పీల్చుకోరు. అన్ని రోగాలకి కారణం అదే. సహజం, మీతో పాటు పుట్టింది అది. సహ అంటే విత్, జమ్ అంటే పుట్టడం. మీతో పాటు పుట్టింది అదే, మీతో పాటు పోయేది అదే చివరిలో శ్వాస. ఆ కర్మ ఉందే శ్వాస పీల్చుకునేటటువంటి కర్మ, మీ జీవితాన్ని మార్చివేస్తుంది, మీ ఆరోగ్యాన్ని మార్చివేస్తుంది, మీ జీవిత విధానాన్ని మార్చివేస్తుంది, మీ వాతావరణాన్ని మార్చివేస్తుంది. మీరు ఎప్పుడైనా చూస్తే అర్థమవుతుంది అసలు మీరు శ్వాస మార్చుకుంటే వాతావరణం ఎలా మారుతుందో. కానీ అదంతా నేను మీకు చూపించాలి, చేయించాలి అంటే ముందు మీరు శ్వాసను గమనించాలి. నేనేం చేయగలిగేది అది చేయకుండా మీరు చేసేయండి మాస్టర్ అంటే నేను ఎక్కడ నుంచి చేసేది? ఆలోచనారహిత స్థితి, బాధ్యతలను నిర్వర్తిస్తున్నటువంటి స్థితి, బాధ్యతలను భగవంతుడి మీద వదిలేయగలిగినటువంటి స్థితి, ఇది మీరు మానసికంగా రెడీ అవ్వాలి. ముందు అది చెప్పాను నేను మీకు. బాధ్యతలు నిర్వర్తించాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చేయగలిగినంత మ్యాక్సిమం కండిషన్, అది మీరు అండర్లైన్ చేసుకోండి, అది మ్యాక్సిమం మీరు చేయగలిగినంత ఆ పరిస్థితుల్లో మీరు చేస్తున్నారా లేదా. చాలామంది నా దగ్గరకు వచ్చి, మాస్టరు మేము పని మొదలెడతాం, అయినట్టే అవుతుంది, అవదు, ఎక్కడ లోపం, ఇక్కడే లోపం, చేయగలిగినంత మీరు చేయరు. ఇంట్లో అగ్గిపెట్టి అయిపోయింది, అగ్గిపెట్టి కావాలి, సాయంత్రం వెళ్తున్నప్పుడు చెప్పలేవు, పొద్దున చెప్తే ఎట్ట, 12 గంటలు మీరు పోస్ట్ పోన్ చేశారు అగ్గిపెట్టి తేవటం, చెప్పింది సాయంత్రం, దట్ ఇస్ హోప్ వస్తారు, మీరు మర్చిపోయారు. వాకింగ్ సాయంత్రం వెళ్ళారు ఫ్రెండ్స్తో పాటు, చాలా భయంకరమైనటువంటి జీవిత సత్యాల గురించి మాట్లాడుకున్నారు. మీరు ఏమని మాట్లాడుకున్నారు? బీజేపీ కరెక్టా, కాంగ్రెస్ కరెక్టా? మీరు ఏవి మాట్లాడుకున్నా వాళ్ళ వరకు మీ ఆలోచనలు వెళ్ళవు, మీ కంఠశోష తప్ప. అది మీకు చాలా ఇంపార్టెంట్. ఎంత టైం వేస్ట్ చేస్తారు మీరు ఆలోచించుకోండి, పనికిరాని చర్చలలో అది చాలా బాగా మేము టైం స్పెండ్ చేసాం అనుకుంటారు. యోగి వాక్శక్తిని అలా దురుపయోగం చేస్తే ప్రకృతి ఒప్పుకోదు. అర్థం చేసుకోండి, నేను చెప్పేది ప్రతిదీ కూడా యోగ విద్యకి కావలసినటువంటి ఆధారాలు. మీరు మాట్లాడేటటువంటి మాటలు మీకైనా ఉపయోగపడాలి, పక్కవాడికైనా ఉపయోగపడాలి, లేకపోతే యోగి మాట్లాడు. యోగి మాటల యొక్క క్లుప్తత్వం గురించి ఎంతలా చెప్తారు అంటే, గురుదేవులు కొన్ని జన్మల కిందట, కొన్ని సంవత్సరాల కిందట, ఆయన కొంతమంది ఋషీశ్వరులతో సాధన చేస్తున్నప్పుడు హిమాలయాలలో సూర్యోదయం గమనించారట. 3 కూర్చుని ఉన్నారు ఒకే చోట, సూర్యోదయం గమనించారు. ఒకడు, ఇవాళ సూర్యోదయం ఎంత బాగుందో అన్నాడు. 1000 సంవత్సరాల తర్వాత 2వాడు అన్నట్ట, అవును బాగుంది సుమా అని. ఇంకో 1000 సంవత్సరాల తర్వాత 3వాడు అన్నాడు, అవుతే ఏంటిట అని. అంత క్లుప్తంగా మాట్లాడుకుంటారు యోగులు. కానీ వాడు మాట్లాడింది సూర్యుడు గురించి. మీరు అర్థం చేసుకుంటే అందులో చాలా రహస్యాలు ఉన్నాయి. ఆ 1000 సంవత్సరాల గ్యాప్ ఎందుకు వచ్చిందో కూడా అర్థమవుతుంది. క్లుప్తంగా మాట్లాడేవాళ్ళు అన్ని మాటలు ఎందుకు మాట్లాడారని. 1000 సంవత్సరాల గ్యాప్ ఇచ్చినా 3 మాటలు చాలా ఎక్కువే. దయచేసి మాటలు తగ్గించండి, మాట్లాడకండి అసలు. యోగ విద్యలో మీరు నిష్ణాతులు అవ్వాలి అనుకుంటే చెప్పకపోతే ఎట్టా తెలుస్తుంది సార్? చెప్తే మాత్రం మీ మాట ఎవరు విన్నారు? నేను చాలాసార్లు ఇక్కడే చాలా విషయాలు ఇది మీరు చేయండి అని చెప్తాను. నేను తర్వాత వాళ్ళకి చెప్తాను కూడా నేను అది మీరు చేయరని. నా మీద ఉన్నటువంటి గురుభక్తితో వాళ్ళు చేయరు. వాళ్ళ భక్తి అలాంటిది. మీరు చెప్పారు కదా మాస్టర్, మీరు ఇది మీ పనులు లేట్ అవ్వక తొందరగా ఎలా అవుతాయి, దాని గురించి చెప్తున్నాను. నేను గీతలు పడుతున్నాయి, ప్రతిదీ మీరు ఆలస్యం చేసుకుంటూ పోతున్నారు. తక్షణమే చేసేయండి దయ ఉంచి. మీ వయసుతో నిమిత్తం లేదు, మీ సెక్స్తో నిమిత్తం లేదు, మీ వయసుతో నిమిత్తం లేదు, మీ ఆరోగ్య పరిస్థితులతో నిమిత్తం లేదు. ఏదైనా చేయదలుచుకుంటే తక్షణమే చేయండి. చెయ్యం తక్షణమే. చాలామంది చెప్తూ ఉంటాను నేను. ఇంట్లో అమ్మ ఏదో పని చెప్తుంది, పిల్లలు పనిచేయరు, పెళ్ళిళ్ళు భలే లేట్ అవుతాయి, వీళ్ళకి ముద్దు, మా అమ్మాయి పాపం కష్టపడి కూతుంది, బీకామ్ చదువుతుంది అంటారు వాళ్ళు. ఇంకా ప్రపంచంలో ఎవడైనా బీకామ్ చదువుతున్నాడా వాళ్ళ అమ్మాయి తప్ప? వాళ్ళ అబ్బాయి ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నాడు, ఎట్టా ఇప్పుడు? అంచేత ఇంట్లోకి ఏదైనా కావాల్సి వస్తే ఆ భర్త గారు భార్య గారు బయటకు వెళ్ళాలి తప్ప ఈ బీకామ్ చదువుతున్నటువంటి అమ్మాయి, ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్న అబ్బాయి వెళ్ళరు. ఇద్దరు, ఈవిడికి పెళ్లి కాదు, వాడికి ఉద్యోగం కాదు. ప్రకృతి వాయించి పారిస్తుంది, దయచేసి అర్థం చేసుకోండి. ప్రకృతిని అర్థం చేసుకోండి. యోగ విద్యలో షేపులు మార్చేస్తుంది మీ ప్రేమలు, అవి అది ఏమీ చూడదు. మీరు ఇంజనీరా, మీరు ఐన్స్టీనా? ఐన్స్టీన్ గారు అరటి తొక్క మీద కాలు పెట్టారు, జారింది, కాలు విరిగింది. ఐన్స్టీన్ అవుతే ఏంటిటా ప్రకృతికి? వద్దు, చూసుకోండి. ఈ ఫండమెంటల్స్, ఈ మౌలికమైనటువంటి విషయాలు మీ జీవితాలలో మీరు మార్పు చేసుకోకపోతే, మీరు ఎంత పెద్ద గురువు శిష్యులైనా అవ్వండి, ఎంత పెద్ద ఆధ్యాత్మికత గురించి మీరు లెక్చర్లు అయినా ఇచ్చుకోండి, లెక్చర్లు మాత్రమే మిగులుతాయి. ఉల్లిపాయ నిన్ను చేయమన్నా వద్దనలేదే అన్నట్టు ఒకడు హరికత్ చెప్తూ, తెలుసా అకాడమీకు? ఒకడు హరికత్ చెప్తున్నాడు, ఏదో హరికథలో ఊపు వచ్చేసింది పాపం ఆయనకి, బ్రహ్మాండంగా చెప్పిస్తున్నాడు ఉల్లిపాయలు ఎంత ఘోరమో, ఆ ఉల్లిపాయలు యొక్క తామసిక ప్రవృత్తి ఎంతో, ఉల్లిపాయలు తినకూడదు అని చెప్పిస్తున్నాడు. వాడి దురదృష్టవశాత్తు వాడి భార్య కూడా వచ్చింది ఆ రోజు. సాధారణంగా భార్యలు భర్తలు ప్రోగ్రామ్కి రారు, ఆ రోజు వచ్చింది ఆవిడ. ఆ రోజు ఉల్లిపాయ వేసి కూర వండుకోవాలని చెప్పొచ్చిందిట అమ్మాయికి. పూర్వకాలపు అమ్మాయి కదా, చేయనల్లే, టీవీ చూడాలి, నేను తరగనల్లే. ఈవిడికి గుర్తొచ్చింది ఉల్లిపాయ తరగమందని అని గబగబగబ పరిగెట్టుకెళ్ళి ఆపేసింది. ఉల్లిపాయ తరకు చాలా ఘోరంట, ఉల్లిపాయలు బయట పారే, పారేసింది. సరే కూర చేసింది, పెట్టింది. ఏంటి వాడు ఉల్లిపాయ వేసి కూర చేస్తానన్నావే అన్నాడు భర్తగారు. మీరే కదండి చెప్పారు. అది మీకోసం మన కోసం కాదమ్మా, వినేవాళ్ళ కోసం. మన ఆధ్యాత్మికత మన కోసం చేసుకుంటున్నాం ఇదంతా, వినేవాళ్ళ కోసం, చూసేవాళ్ళ కోసం కాదు. అంచేత ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆధారం చేసుకోండి. సెప్టెంబర్ వచ్చేస్తుంది, వచ్చేసాక నేను మళ్ళీ మళ్ళీ ఇవి చెప్పలేను. మన అదృష్టమో దురదృష్టమో, మనం విన్నది ఇంకోళ్ళకి ఉందని ఉందట్టు చెప్పటం మనకి చేత కాదు. దానికోసం టేపులు పెట్టాను, ఆ టేపులు వాళ్ళకి ఇవ్వరు, ఇచ్చినా వాళ్ళు వినరు. అద్భుతమైనటువంటి గురు శిష్య సాంప్రదాయం మన భారతదేశంలో. ఏం చేస్తాం? అంచేత మీరు విన్నా వినకపోయినా, చేసినా చెయ్యకపోయినా, జరగబోతున్నది అదే. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా 2000 సంవత్సరం వచ్చేస్తుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆధ్యాత్మిక జగత్తులో ముందంజ వేసేవాళ్ళు ముందంజ వేసేస్తారు. వేసేశాక మేము కూడా విన్నాము. వేదాలలో ప్రతిదీ వేదాల్లో ఉందని చెప్తూ ఉంటాం. నాకు పేపర్లు చూస్తూ ఉంటే నాకు ఎంత ఆనందం ఇస్తుందో, పేపర్ల వల్ల దేశభక్తి చూస్తూ ఉంటే. ఇంత దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళు మన పేపర్లో రాస్తూ ఉంటే కూడా ఎందుకు దేశం ఇలా ఉందో నాకు తెలియదు. ఇంచేత ఏది అన్నా ముందు అక్కడ నాకు కనిపిస్తుంది ఎయిడ్స్ వేదాల్లో ఉంది. చదవలేదా మీ న్యూస్ పేపర్లో? ఎయిడ్స్కి మందు వేదాల్లో ఉంది, క్యాన్సర్కి మందు వేదాల్లో ఉంది, జర్మనీ వాళ్ళు ఏదో మూలికతో పెట్రోల్ కనిపెట్టారు వేదాల్లో, ఎక్కడుందో అడిగి తెలీదు, ఉంటే కనిపెట్టేసి ఇచ్చేయచ్చుగా. వద్దది, మన్ని మనం మోసం చేసుకోవద్దు. మీకు సాహసం ఉంటే, ధైర్యం ఉంటే, మన ఋషుల యొక్క వాక్ మీద నమ్మకం ఉంటే కొంచెం సాహసం చేయండి. కొంచెం మిమ్మల్ని మీరు వదిలించుకోండి. కష్టం, అనేక జన్మ సంస్కారాలు అంత సులభంగా వదలవు, తెలుసు నాకు అది కూడా. అంచేతే నేనేం అంటాను, నేను చెప్తున్నా అంతే. డైరెక్టే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంకా డైరెక్టే చెప్పినా విననే పరిస్థితి వచ్చేసింది. ఇండైరెక్ట్గా చెప్తే లాభం లేదు కనుక డైరెక్ట్గానే చెప్పిస్తున్నా. కారణాలు ఎందుకు లేట్ అవుతున్నాయో, దాన్ని ఎలా సవరించుకోవచ్చో మీరు. కానీ ఇదంతా చేసుకుంటున్నా దయచేసి మీరు ఏమీ కోరికలు కోరుకోకండి. నా ఇల్లు ఇలా అయిపోవాలి, నా పిల్లవాళ్ళు ఇచ్చరు వేసుకోవాలి, నా కుటుంబం ఇలా అయిపోవాలి, ఏమీ కోరకండి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, మామే వైశ్యసి సత్యంతే ప్రతిజాని ప్రియోసిమే. ఆ జగద్గురు ప్రామిస్ చేస్తున్నాడు, ప్రియోసిమే, నువ్వు నాకు ప్రియమైన వాడివి కనుకే ఈ మాటలు నువ్వు వింటున్నావు. అర్జునుడే కాదు, ఇది మీరు వింటున్నారుగా. ఎవరి మాటలు ఇవి? జగద్గురువు యొక్క మాటలే కదా, భగవద్గీతలో ఉన్నటువంటి మాటలే కదా, మీరేగా వింటున్నారు ఇది. అది మీకు వర్తిస్తుంది, మీరు వింటే. ఇంచేత అర్జునుడికి కూడా చివరికి చెప్పాడు ఆ జగద్గురువు, ఎదే ఇచ్చేసి తదా గురు, నీకు ఇష్టమైతే చేయి, లేకపోతే మాని. మిమ్మల్ని మాత్రం నేను మానే అనే మాట వాడను, చేయండి అంటాను నేను. మీకు తెలియదు ఎంత అద్భుతమైనటువంటి కాలంలోంచి మీరు వెళ్తున్నారో. తెలుసున్న వాళ్ళట్టు ఒక మాటలు, నాకు తెలుసున నేను చెప్పటంలే, నేను నమ్మినటువంటి గురువుల మీద నాకు చాలా నమ్మకం ఉంది. వాళ్ళు ఈ కొన్ని నెలలలో సంపూర్ణ ప్రపంచం మారిపోతుంది అంటే ఎవరికి మారుతుంది? అందరికీ మారదు. అందరికీ ఏం మారదు, ఆ దారిలో ఉన్న వాళ్ళకి మారుతుంది. దయచేసి అది అర్థం చేసుకోండి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మాస్టరు అయితే ప్రళయం వచ్చేస్తుందా, కొంపలు అంటుకుపోతాయా? ఏమీ అవదు, గ్యారంటీగా చెప్తున్నాను, ఏమీ ప్రళయం రాదు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయింది, సెకండ్ వరల్డ్ వార్ అయిపోయింది, థర్డ్ వరల్డ్ వార్ రాబోతుంది. మామూలు మనిషి దాని గురించి పట్టించుకున్నటువంటి వాడు ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. ఇప్పటికీ ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వారు చూసినటువంటి పెద్దలు ఉన్నారు కదా, ఏమైంది వాళ్ళకి? ఆ రేషన్ అది పెట్టినప్పుడు ఏదో అటుకులు అవి తింటున్నప్పుడు కాస్త బాధపడి ఉంటారు అంతే, కాస్త అది బాధపడ్డాను రా. ఏమైందిట మీ జీవితాల్లో, ఏం అయిపోదు,